अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः.
మానవ జీవితంలో ప్రపంచంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పులకు మనము ద్రష్టలుగా ఉండటం అదృష్టం. మన కళ్ళ ముందే అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్స్ లో, ట్రాన్స్పోర్టేషన్ లో, శస్త్ర విద్యలో, అస్త్ర విద్యలో అంటే యుద్ధం చేసేటటువంటి ఎబిలిటీస్ లో, ఇదంతా కాకుండా ఆపరేషన్స్ లో, శస్త్రచికిత్సలు, ఇంత అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నా మనము కేవలము వాటికి దర్శకులుగా మాత్రమే ఉన్నాము తప్ప ఆ అద్భుతమైనటువంటి మార్పులలో మన ప్రమేయమేమీ లేదు. ఎందువల్ల ఈ అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అంటే వీటి కారణము సూర్యుడి యొక్క 7 కిరణాలు. దీని యొక్క ప్రాముఖ్యత మనం మెల్లిమెల్లిగా చర్చించుకుందాం. కానీ సృష్టిలో మనకి కనిపించే ప్రతి మార్పు కూడా సూర్యుడి యొక్క కిరణాల వల్లే వస్తుంది అన్నది ఒక ప్రిన్సిపుల్ గా మనం మొదలెడదాం. అది ఎంత కరెక్టో తర్వాత ఆలోచిద్దాం. జామెట్రీలో వాటిలో మనము కూడా ఒక ప్రాపోజిషన్ తో స్టార్ట్ అవుతాం. దాన్ని బట్టి కొన్ని ఇన్ఫరెన్సెస్ మనం తెలుసుకుంటాం. తెలుసుకుంటే అది అలాగే వస్తే అలా కరెక్ట్ అనుకుంటాం, లేకపోతే దాన్ని మనం మాడిఫై చేసుకుంటాం. ఋషులు మనకు అందజేసినటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఏమిటి అంటే ఈ సంపూర్ణ సృష్టి సూర్యుడి యొక్క కిరణాల మీద ఆధారపడి ఉన్నది. వి స్టార్ట్ విత్ దట్ ప్రాపోజిషన్, దానితో మొదలెడుతున్నాం మనం, దాన్ని ఒప్పేసుకుంటున్నాం మనం. కాస్త కామన్ సెన్స్ ఉంటే అది కరెక్టే అని తెలుస్తూనే ఉంటుంది. సూర్యుడు నీరు లేందే సృష్టి లేదు అని మనకి తెలుసు. సూర్యుడి కంటే ముందు నీరు, నీరు తర్వాత సూర్యుడు అనేది కింద నుంచి చూస్తే మన దృష్టి. పృథ్వీతత్వము, పృథ్వీతత్వం తర్వాత జలతత్వము, జలతత్వము తర్వాత అగ్నితత్వము కింద నుంచి చూస్తే. మరి పైనుంచి చూస్తే ముందు అగ్నితత్వము తర్వాత నీరు. అది మీ దృష్టి బట్టి దేనికి మీరు ప్రాథమికత ఇస్తారు అన్నది వేరువేరుగా ఉన్నా సూర్య నారాయణుడు అంటే అర్థం అది. నారాయణుడు అంటే జలతత్వము. సూర్య మీన్స్ అఫ్ కోర్స్ అనంచేత సూర్య నారాయణుడు ఒకటి కాదు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సీతారాములు, రాధాకృష్ణులు లాగా ప్రకృతిలో ఉన్నటువంటి ద్వంద్వము సూర్య నారాయణ తత్వము. అది ముందు మనం అవగాహన చేసుకోవాలి. ఈ సూర్య నారాయణ తత్వం ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో దాన్ని సవిత అంటాం. ఈ సవిత అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే సూర్య నారాయణ. సూర్యనారాయణ అనేది రెండు శక్తుల కలయిక అని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే దాని గురించి ఆలోచించలేదు. నారాయణ అంటే నారమే అయనములుగా గలవాడు. నారము అంటే నీళ్లు. నీళ్లే ఇల్లుగా గలవాడు అంటే జలతత్వమే కదా. సృష్టి మొత్తంలో నీరు లేదనుకోండి, నారాయణ తత్వం లేదనుకోండి, సూర్యుడు ఉంటాడా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఉండడు అని ఋషులు చెప్తున్నారు. జలతత్వమే లేకపోతే సూర్యుడి యొక్క అవసరమే లేదు. జలతత్వమే లేకపోతే సూర్యుడి యొక్క అవసరమే లేదు. ఇంచేత మురికి నీళ్లలోంచి పవిత్రమైనటువంటి నీరుని మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేసేటటువంటి శక్తి సూర్యుడు. సూర్యుడి యొక్క ఒకటే ఒక పని, మురికి నీళ్లను బాష్పీకృతము చేసుకుని క్లౌడ్స్ గా మార్చి మళ్లీ దాన్ని భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. మళ్లీ అవి మురికి అయిపోతూ ఉంటాయి, మళ్లీ దాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటాడు. ద సైకిల్ కంటిన్యూస్. అది సూర్యుడి యొక్క పని. అంటే సూర్యుడు ఏం చేస్తాడు? నారాయణ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఇది సవిత. చాలా మందికి ఈ శక్తి యొక్క అవగాహన లేదు. కానీ ఈ శక్తి యొక్క అవగాహన ఉన్నా లేకపోయినా ఈ శక్తి మన శరీరంలో ప్రాణశక్తిగా ప్రవహిస్తూ ఉంటుంది. జలతత్వము నీరు కాదు. నీరు వేరు, ఫ్లూయిడిటీ వేరు. ఫ్లూయిడిటీ అంటే అర్థమైంది కదా, ప్రవహించే గుణము నీరు. ప్రవహించే ఏ గుణమునైనా, ఏ ప్రవహించే గుణము ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా మనం నీరు అనే పిలవాలి. యాక్చువల్ గా ద్రవ పదార్థము అంటాం వాటిని మనం. నీటిలో నీరు ఈ ద్రవ లక్షణము కలిగినటువంటి అతి ఎక్కువ పదార్థము. సృష్టిలో నీరు H2O ఇది ఈ ఫ్లూయిడిటీ కలిగినటువంటి చాలా ఎక్కువ పదార్థంలో ఉంది. కానీ ప్రవహించే గుణము ఉన్న ప్రతిదీ కూడా నారాయణ తత్వమే. మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించకపోతే మనం బతికి ఉండము. కనుక జలతత్వానికి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. నీరు లేకపోతే ఏ గుణము ఆవిర్భవించదు, ఏ పదార్థము వృద్ధి చెందదు. బీజము ఉంది, నీరు లేదు, ఏమవుతాయి ఆ బీజాలు? నీటి యొక్క లక్షణాన్ని మీరు అర్థం చేసుకోండి. నీటి యొక్క ఆ లక్షణాన్ని ఉపయోగించుకుని సూర్యుడి యొక్క సమక్షంలో మనలో సద్బుద్ధిని నాటుకునేటటువంటి విద్య యజ్ఞము. అది మనం మర్చిపోయి యజ్ఞ కర్మకాండ చేసుకోవటం వల్ల ఫలితములు రావటము లేదు. ముందు మీకు బీజాలు కావాలి, ఆ బీజాలను ప్రోధి చేసేటటువంటి నీరు కావాలి. భూమి మీరే అంటే మళ్ళా భూమి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. భూమి అదే, దాన్ని సాగు చేసుకోవాలి మనం. దేహో దేవాలయ ప్రోక్త. దేహము అనేటటువంటి ఈ దేవాలయంలో దేవత్వము అనేటటువంటి బీజాలు వేసుకుని నారాయణ తత్వముతో దాన్ని ప్రోధి చేసుకుంటూ మనిలో మలినమైపోయినటువంటి నీటిని సూర్యుడు ద్వారా పవిత్రము చేసుకుంటూ కంటిన్యూస్ గా జీవించే ప్రక్రియ యజ్ఞము. అది యజ్ఞము అంటే. అంటే ఏం చేయాలి? ముందు మన శరీరాలలో, భౌతిక శరీరాలలో, ముఖ్యముగా బ్రెయిన్లో సద్గుణాలని నాటుకోవాలి. నాటుకున్నాం, నాటుకున్న తర్వాత నీరు పోయాలి కదా. ఈ నీరు పోయటం అనేది నారాయణ తత్వం. కానీ నీరు పోస్తూ ఉంటే భూమిలో ఎంత మంచి నీరు మీరు పోసినా భూమిలోకి పోగానే ఏమవుతున్నది? మురికి అయిపోతుంది. మురికి అయిపోయిన తర్వాత నీటిని మళ్లీ బాష్పీకృతం చేసుకుని మళ్లీ మంచి నీటిని భూమి మీదకి తెచ్చేటటువంటి ప్రక్రియ సూర్యుడి వల్ల జరుగుతుంది. అంచేత సూర్య నారాయణ ఉపాసన ప్రకృతిలో ఉన్నటువంటి ఏకైక ధార్మిక కృత్యము. ఏ ధర్మమైనా మీరు తీసుకోండి, అగ్ని నీరు లేకుండా ఉండదు. కొవ్వొత్తైనా వెలిగించి బ్యాప్టిజం కోసం నీరైనా పెట్టుకుంటాడు, నమాజ్ చేయాలంటే వజు అని నీళ్లు వాడు ఉపయోగించుకుంటాడు. మనము కలశ స్థాపన అగ్ని లేనిదే ఏ ధార్మిక కృత్యము చెయ్యము. కానీ ఈ ధార్మిక కృత్యములో ఉన్నటువంటి ప్రక్రియ మర్చిపోయాం మనం. స్కూల్కి వెళ్ళిపోతాడు వాడు, పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోతాడు, టీచర్ చెప్పింది రాసేసుకుంటాడు, రాసింది ఖండతా పట్టేస్తాడు. ఆ రాసింది ఖండతా పట్టేసిన తర్వాత పరీక్షలో దాన్ని కక్కేస్తాడు. కానీ వీడేం రాశాడు, ఎందుకు రాశాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది మాత్రము తెలియలేదు. అది జరిగింది మన ఆధ్యాత్మిక జగత్తులో. ఈ మూడు స్టెప్పులు మీరు గుర్తుంచుకోండి. నాటు, పెంచుకో, కోసుకో. దాన్ని సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ, విష్ణు, మహేష ఈ మూడు స్థితుల్ని కలిపితే గురువు అంటాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కానీ గురువు ఎవడు? సూర్యుడే. సూర్యుడు తప్ప ఇంకో గురువు లేడు. ఇంచేత అంటే సృష్టి పొగలు ఉన్నటువంటి బ్రహ్మ సూర్యుడు, మధ్యాహ్నము ఉన్నటువంటి సూర్యుడు విష్ణువు, సాయంత్రం ఉన్నటువంటి సూర్యుడు శివుడు. ఈ మూడు స్థితులకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెలిపేది యజ్ఞ విద్య యొక్క మేఖల. మేఖల అంటే తెలుసు కదా, యజ్ఞకుండం చుట్టూ మూడు వస్తాయి. ఈ మూడు జరగాలి అక్కడ. మీకు ఎంత మెకానికల్ గా మనం చేసుకుంటూ పోతున్నాము, అద్భుతమైనటువంటి విజ్ఞానము ఇందుకు ఉపయోగపడటం లేదు అంటే ఈ ప్రిన్సిపల్స్ మర్చిపోయాం, సూర్య నారాయణోపాసన మర్చిపోయాం. కానీ సూర్యనారాయణోపాసన అనగానే హిందువులమేమో అనిపిస్తుంది. కాదు, మీరు హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, ముస్లింస్ కాదు. ఆ సూర్యుడిని ఉపయోగించుకుని అందరూ బతకాలి. సూర్యుడు లేకపోతే ఎవడూ బతకడు. సూర్యుడు ఉంటే అన్ని మతాలు బతుకుతాయి. అంచేత ఇన్ని మతాలు ఎందుకు మనకి? సద్బుద్ధిని నాటుకుని దాన్ని విశాల వృక్షముగా పెంచుకుని దాన్ని కల్పవృక్షము యొక్క నీడలో సమస్త మానవులు స్వర్గోపమైనటువంటి జీవితము జీవించమని చెప్పేటటువంటి విద్య యజ్ఞ విద్య. ఆ యజ్ఞ విద్య మొట్టమొదట ఎవడు చేశాడు? బ్రహ్మ చేశాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది మనము చదువుకుంటూ అఖండ జ్యోతిష్యులో. నెక్స్ట్ చూడండి, పురుష సూక్తమే కహా గయా హై కి యహ జో సృష్టి హై వహ ఇసీ యజ్ఞ పురుషకి మహిమాసే సంచాలిత హై. ఎవడు యజ్ఞ పురుషుడు అని నేను చెప్తున్నాను? సృష్టి స్థిత లయకారకుడు, బీజాలను నాటుకుని నారాయణ తత్వాన్ని ఉపయోగించుకుని ప్రోధి చేసుకుంటూ ఆ నారాయణ తత్వాన్ని మళ్లీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్యూర్ వాటర్ కావాలి మనకి. దానికి ఎవడు కావాలి? సూర్యుడు కావాలి. సూర్య నారాయణోపాసన యజ్ఞము. దానికి పురుష సూక్తంలోని మంత్రం చూడండి, పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాను యదన్నేనాతిరోహతి యదన్నేనాతిరోహతి. మనము అన్నం స్వీకరిస్తున్నాం, అన్నం తింటున్నాం. మనం తిన్నటువంటి అన్నం ఏమవుతోంది? అరిగుతోంది. అరిగి మన శరీరములో ప్రాణశక్తిగా మారుతోంది. పనికిరానిది బహిర్గతం అయిపోతుంది. ఇది ఒక యజ్ఞము. ఇది కూడా యజ్ఞ ప్రక్రియ. ఆహారాన్ని ఆహుతి చేస్తున్నాం. మన లోపల ఉన్నటువంటి అగ్ని దాన్ని స్వాహ అరగదీస్తోంది. అరగనిది స్వధ వదిలేస్తుంది. ఇదొక యజ్ఞము. యదన్నేనా అన్నము ద్వారా జరిగేటటువంటి ఈ యజ్ఞము వల్ల అన్నము కంటే అతీతమైనటువంటి ఒక శక్తి మనలో ప్రాదుర్భవిస్తోంది. దాన్నే లైఫ్ అంటాం మనం. అన్నం తినకపోతే ప్రాణం లేదు. భోజనం మానేసాం అనుకోండి, ఇంకా అంతేగా. కానీ భోజనము ఆహారము లైఫ్ కాదు. అది కూడా మనకు అర్థమయ్యే ఉంటుంది. ఇంచేత ఆహారం తీసుకుంటూ ఉంటేనే లైఫ్ ఉంటే, మీరు ఆహారం తీసుకుంటూ ఉంటే చచ్చిపోకూడదు కదా. అంచేత ఆహారం మాత్రం ఖచ్చితంగా లైఫ్ కాదు. కానీ ఆహారం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం బతికి ఉండము. మరి రెండింటిని ఎలా సమన్వయం చేస్తాం మనం? యదన్నేనా తిరోహితి అన్నాడు పురుష సూక్తంలో. అన్నము లేకుండాది ఉండదు. కానీ అన్నాన్ను దాటి అన్నమునకు ఆవలాది ఉంటుంది. ఉతామృతత్వ శేషాన ఆ ఈశాన ఆ అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఉత అమృత అమృతత్వము కదా, దానికి నాశనము లేదు కదా. ఆ నాశనము లేనటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఎవరిలో లేదు? క్రిస్టియన్లు లేదా? ముస్లింలు లేదా? హిందువుల్లో మాత్రమే ఉన్నదా? ఈ మూర్ఖత్వం మనం వదలగొట్టుకోవాలి. మనం ముందు వదలగలగాలి. మిగతా వాళ్ళని వదలగొట్టుకో అని చెప్పకుండా మనకి ముందు ఎవడిని చూసినా కూడా ఉతా అమృతత్వ శేషాన, వాడు అమృతత్వ వాడే కదా, లేకపోతే వాళ్ళు ప్రాణం లేదు. అసలు అది మాట్లాడుతోంది అంటేనే, ఒక జీవం ఒక దోమ తిరుగుతోంది అంటేనే ఉతా అమృతత్వ శేష. ఉతా అంటే అహా, ఎవడహా? ఈశాన. దేనికి ఈశాన? ఏదన్నేనా తిరోహితి, నువ్వు ఆహారం తీసుకున్నా కూడా ఆహారానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమృతత్వ మూర్తివి ఈశ్వరుడివి నీవే కదా. ఆ ఈశ్వరత్వం ఎవరి వల్ల వచ్చింది? సూర్యుడి వల్ల వచ్చింది. సూర్యుడే లేకపోతే ఈ ప్రాణశక్తి లేదు. ఈ ప్రాణశక్తి ఇవాళ నాలో ఉంది, ఇదివరకు జన్మల్లో మా తాత ముత్తాతల్లో ఉంది, రేపు రాబోయే రోజుల్లో ముని మనవల్లో ఉంటుంది. యద్భూతం యచ్చ భవ్యం, జరగబోయిన దాంట్లో కూడా ఈ ఈశానుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే దాంట్లో కూడా ఉన్నాడు. పురుష ఏ వేదగం సర్వం, ఇదంతా కూడా పురుషుడే అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి శక్తి. ఆ ప్రాణశక్తి యొక్క ఉపాసకులు మానవ జాతి. మానవ జాతి ఒకటే అని మనం బల్ల గుద్ది చెప్పగలిగేటటువంటి స్థితికి రావాలి మనం. ముందు మన బుర్ర మన మేధ దాన్ని ధారణ చేసుకోగల రావటం లేదు. అది మనం బ్రాహ్మణమా క్షత్రియులమా వైశ్యులమా సబ్ క్యాస్టమా, ఈ గందరగోళంలోనే ఉన్నాను తప్ప నువ్వు ఎవడివైనా సరే, శరీరధారి అయినటువంటి ప్రాణి ఎవడైనా సరే, ప్రాణి మనిషిని కూడా అంటే లేదు ఇక్కడ, వాడు ప్రాణి. ప్రాణం ఉన్నట్టు ఏదైనా సరే ప్రతిదానికి ప్రాణం ఉంది. అందుకే గురువుకి ఏం చెప్తాం, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండ మండలాకారం, చరంలోనూ ఉంది అచరములో కూడా ఉన్నటువంటి ఆ గురువు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యద్భూతం యచ్చ భవ్యం, ఉతామృతత్వ శేషానః యదన్నేనా తిరోహితి. ఇవన్నీ మంత్రాలు కూడా ఆ ఒకే ఒక ప్రాణశక్తి యొక్క ఉపాసన చెప్తోంది. దానినే గాయత్రి ఉపాసన అంటాం. గయాన్ త్రాయసి ఇది గాయత్రి. గాయత్రి మంత్రం గాయత్రి అని ఎవడు చెప్పాడు మీకు? గాయత్రి మంత్రం గాయత్రి కాదు. గాయత్రి మంత్రము ఏ శక్తి గురించి చెప్తోందో అది గాయత్రి. ఎలక్ట్రిసిటీ అనే పదము ఖచ్చితముగా ఎలక్ట్రిసిటీ కాదు, అవునా? అయితే ఎలక్ట్రిసిటీ అని రాసిస్తే కరెంట్ వచ్చేయాలిగా. ఇంత కామన్ సెన్స్ ఉన్నటువంటి మనకి గాయత్రి మంత్రము గాయత్రి అని ఎందుకు అనిపిస్తోందో నాకు తెలియటం లేదు. అర్థం చేసుకోండి, అది ఒక ఫార్ములా, నీకు తెలిసిన భాషలో ఇవ్వబడినటువంటి ఫార్ములా. ఫార్ములాను పట్టుకునే శక్తి అంటారేంటి మీరు? కానీ ఫార్ములా శక్తిగా మారవచ్చు, అది వేరే విషయం. E=mc² అదొక ఫార్ములా. ఆ ఫార్ములాను ఉపయోగించి ప్రకృతిలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీ మీరు తయారు చేసుకోవాలి. E=mc² మాత్రము ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ కాదు. కానీ మరి E=mc² ఏంటది? ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని పట్టుకోవటానికి మీకు ఒక దిశ ఇస్తుంది. సులభంగా మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. అంచేత గాయత్రి మంత్రము మానవ శరీర ప్రాణి శరీరాలలో గయాన్ త్రాయతి ఇది గాయత్రి, అవి ఉతామృతత్వ శేషాన యదన్నేనా తిరోహితి. ఆహారాన్ని అవి తీసుకున్నా ప్రాణిగా అవి ఉండటానికి గల కారణము ఆ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి గాయత్రి అంటున్నాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ స్వీపింగ్ స్టేట్మెంట్ అర్థం అవుతే తప్ప వన్ రిలిజియన్ అని మనం ఏమి చెప్పుకుంటున్నామో అది అర్థం కాదు. గాయత్రి మంత్రము ప్రాణశక్తి కాదు. గాయత్రి మంత్రము ప్రాణశక్తికి మనమిచ్చినటువంటి పేరు. ఇచ్చుకో, నువ్వు ఏ పేరు ఇచ్చుకుంటే ఏమి అభ్యంతరం లేదు. వాడు అల్లా అంటాడు, వాడు గాడ్ అంటాడు, ఏమంటే ఏముంది? ప్రాణశక్తి ఒకటే. అది ఎదన్నేనా తిరోహితి, నువ్వు ఏ ఆహారం తీసుకుంటున్నావో దాన్ని బట్టి రాదు. ఆ ఆహారము లోపల ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తిని అగ్ని సంపర్కము ద్వారా లేవదీసేటటువంటి ప్రక్రియ యజ్ఞము. అంచేత మీరు యజ్ఞము చేసినప్పుడు ఆ ఏరియాలో ఆ ప్రాణశక్తి వర్షిస్తుంది తక్షణమే, మళ్ళీ ఎప్పుడో కాదు, స్విచ్ వేయగానే కరెంటు వచ్చినట్టు. మీరు యజ్ఞం చేయగానే పర్జన్య వర్షం వస్తుంది, మరి నాకు తెలియటం లేదు కదా మాస్టరు. మనకి కోపం వచ్చిన మురుటు సామెత ఏంటంటే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమవుతుంది. అందుకే మహిషాసురవధని దుర్గా సప్తశతిలో చాలా అద్భుతమైనటువంటి ప్రాణశక్తి విద్య అది. మాటలు ఉత్తిన ఏ జంతువు మీద వర్షం కురిసినా ఒకటే కదా, రాయి మీద వర్షం కురిస్తే ఇంకా మంచి ఉదాహరణ కదా. దున్నపోతు మీద వర్షం కురుస్తాం అంటున్నాం, మన ఉద్దేశం ఏంటి, దాని మీద వర్షం కురిసినా ఒకటే. దున్నపోతని ఎందుకు అనాలని కూడా ఆలోచించాం మనం, ఆ సామెత ఎందుకు వచ్చిందని కూడా ఆలోచించాం. రాయి మీద కురిస్తే ఎంతో, నీ మీద కురిసినా అంతే అనొచ్చు కదా, ఇంకా కఠోరమైన మాట కదా. దుర్గా సప్తశతిలో మహిషాసురుణ్ణి చంపటం యొక్క అంతరార్థం ఏమిటి, ప్రాణశక్తికి ఆ మహిషానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, యముడికి దున్నపోతు మీద కూర్చున్నటువంటి దానికి సంబంధం ఏమిటి, యముడు అవడు మృత్యువు యొక్క అది దేవత, దానికి దున్నపోతికి మధ్య సంబంధం ఏమిటి, ఏమి ఆలోచించము, చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం మనం. ఆలోచించమని ఎవడైనా చెప్తే కోపం కూడా వస్తుంది మనకి. కానీ ఈనాడు కనుక ఈ విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకోకపోతే మానవ జీవితమే నాశనం అయిపోతుంది. మానవ జీవితానికి ఇంకా లక్ష్యము లేదు, అర్థము లేదు, ప్రాణముకి ఏమిటి, మానవులో ఉన్నటువంటి గొప్పతనము. ఈ విధంగా ఆలోచించి తనకి ఉపయోగపడగలడు, దేవతలకి కూడా ఉపయోగపడగలడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎంత ఆ అద్భుతమైనటువంటి జంతువో మనిషి. ఇటు జంతువులకి ఉపయోగపడగలడు, దేవతలకి ఉపయోగపడగలడు. మరి వాడేం చేయాలి, వాడు ఏమీ చెయ్యడు. హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. పెన్ను ఎవడికి ఉపయోగపడుతుంది, రాసేవాడికి ఉపయోగపడుతుంది, చదివేవాడికి ఉపయోగపడుతుంది. మరి పెన్నుకి ఏం లాభం అని అడుగుతామా మనం ఎప్పుడైనా. అలాగే నేను మానవుడిగా ఎందుకు పుట్టాను అనే ప్రశ్న లేదు మీకు అసలు. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తే అది చేస్తాను అంటవే మానవ జాతి యొక్క పరమార్థం. ఇంకో మాట అంటానికి బుద్ధిహీనత అది అడిగితే, నువ్వు పెన్ను అడిగింది అనుకోండి, నేను నవల్సే రాస్తాను, ఎండమూరి వీరేంద్రనాథ్ రాస్తే రాస్తాను నేను, లేకపోతే శ్రీరామ్ శర్మ ఆచార్యనే చెప్తేనే రాస్తాను నేను, లేకపోతే సుకృత రాస్తేనో లేకపోతే చందన రాస్తేనో రాస్తాను నేను, ఇంకా కుదరదు కదా. పెన్ను ఏం చేయాలి, రాయాలి. ఎవడు రాసినా బాగా రాయాలి, బాగా రాస్తే దాన్ని మంచి పెన్ను అంటాం కదా. బాగా రాయగలిగేవాడు చేతిలో రాయని పెన్ను పడిందనుకోండి, వాడు బాగా రాయగలడు, రాస్తున్నాడు. పరీక్షలో పేజీలు పేజీలు ఇంకా రాయాలి, పెన్ను రాయటం మానేసింది, ఏం చేయాలి ఆ పెన్నుని, విసిరి పారేయాలి. క్షిపాం మజస్రం మశుభాన్ ఆసురీశేవ యోనిషు అన్నాడు, వినవ నాయన నా మాట, నువ్వు ఇప్పుడు నేను నెమ్మదిగా చెప్తున్నాను వినవా, నువ్వు క్షిపాం అజస్రం అశుభాన్ విసిరి పారేస్తాను నేను, ఎక్కడ విసిరి పారేస్తాను నిన్ను, అశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు, మళ్లీ నువ్వు కిందకి జారిపోతావు, ఈ జంతు స్థాయిలైన మానవ జాతి నుంచి మళ్లీ కింద జాతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు రాయకపోతే. ఎవడు చెప్పినట్టు రాయాలి, నువ్వు గురువులు చెప్పినట్టు రాయాలి. కలిసే వచ్చిన ఇంకో నిష్ణా ఇంకో మార్గం లేదు మానవుడికి, వాడు అనుకుంటున్నాడు ఉందని, నేను అచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను అని అనుకున్న భ్రమ అంతే మాత్రమే. దీనిని నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నాడు చూడండి. ఇస్ ప్రాణ ప్రస్తారక యజ్ఞీయ ప్రక్రియా కా విస్తార హువా తో దూసరే చరణ మే దివ్య చేతనా కో ధారణ ఔర్ ఉస్కా ప్రసారణ కర్నే వాలే సూర్య చంద్ర ఆదికి ఉత్పత్తి హుయి. చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత వాయురజాయత. గట్టిగా చదవండి, నోటికి రావాలమ్మా, ఇస్తే దాని ప్రిన్సిపల్స్ ఇవే. నువ్వు సంస్కృతంలో కాబట్టి ఇంకో భాషలో చెప్పుకో, సంస్కృతంలో ఉన్నదే కదా ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నా మీకు. అంచేత ఏమైందప్పుడు ఆ యజ్ఞీయ సృష్టిలో జీవులలో ప్రాణరూపంలో ఈశ్వరుడు ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు, ఎలా ప్రవేశించాడు అన్నది మెల్లిమెల్లిగా మనం అర్థం చేసుకుందామని. ఇంచేత ప్రవేశించక తప్పదు అనేది కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. అది ఉప్పు ఉప్పగా ఎందుకు ఉంటుంది అని ఎవడు అడగడు. అడిగితే ఏమని జవాబు చెప్తాం మనం? దాని లక్షణం అది. అలాగే ఈశ్వరుడు యొక్క లక్షణం అది. నువ్వు నేను చేయగలిగేది ఏమీ లేదు, ఉపయోగించుకోగలిగితే దాన్ని ఉపయోగించుకోకండి, లేకపోతే అది మిమ్మల్ని ఉపయోగించేసుకుంటుంది. నేను దాన్ని ఉపయోగించుకోను అంటే కుదరదు, రెండే జరుగుతాయి. నువ్వైనా దానికి ఉపయోగపడాలి, లేకపోతే అదైనా నిన్ను ఉపయోగించుకుంటుంది. అది ఉపయోగించుకోవటం అనేది ప్రకృతి, నీ ద్వారా ప్రకృతి ఉపయోగించబడటం అనేది గురుతత్వం. అంటే గురుతత్వంలోంచి ప్రకృతే గురువును ఉపయోగించుకుంటుంది. మిగతా చోట్ల ఏం చేస్తుంది? ప్రకృతే వాటి ద్వారా బహిస్పందిస్తుంది. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచర్ ఈజ్ గురు. అది ఆ ఫార్ములా అర్థం. చేత రేపు రాబోయేటటువంటి ధర్మంలో ఈ రెండు నియమాలే ఉంటాయి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే, నీకు నచ్చినా నచ్చకపోయినా. తర్వాత ఏం జరగాలి? కాస్త నువ్వు ఆలోచించగలిగితే అప్పుడు ప్రకృతి నిన్ను ఏం చేయమందో చెప్తుంది. అప్పుడు ప్రకృతి నీకు గురువు అయిపోతుంది. ఎలా అయిందట గురువు ప్రకృతి? చంద్రమా మనసో జాత, మనస్సు చంద్రుడయ్యాడు. సూర్యో చక్షురజాయత, సూర్యుడు కన్నయ్యాడు. ఇంతకీ మనస్సు గొప్పదా కళ్ళు గొప్పవా? హైరార్కి. మనకేమనిపిస్తుంది? కళ్ళు ముఖ్యమని. కానీ స్పిరిచువలిజం ఏం చెప్తుంది? చంద్రుడు ముఖ్యమని. అంచేత చంద్రుడు ఊర్ధ్వలోకాల్లో ఉన్నట్టు, సూర్యుడు అధోలోకాల్లో ఉన్నట్టు చెప్తే సైంటిస్టులకి నవ్వు వస్తుంది. వీళ్ళు ఈ చంద్రుడు సూర్యుడు గురించి మాట్లాడటం లేదు. మీ మనస్సు, మీ కళ్ళ యొక్క ప్రిన్సిపుల్స్ గురించి మాట్లాడుతున్నారు, తత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఆ తత్వాల గురించి మనం మెల్లిమెల్లిగా చదువుకుందాం. ఇవాళ ఇంకొక శ్లోకం చదివి ఆపేసుకుందాం. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచస్సామాని జజ్ఞిరే. ఉసి సర్వహుత యజ్ఞ కే కారణ ఋగ్వేద సామవేదాది కి ఉత్పత్తి హుయి. ఇస్ ప్రకార సృష్టి కా క్రమ ఆగే బడతా గయా, తీసరే చరణ మే ఇస్ విశ్వ కి ప్రకృతి కా వికాస్ హువా. అంచేత స్టెప్స్ అర్థం చేసుకోండి. మొదటి స్టెప్ ఏంటి అంటే, పురుష ఏ వేదగుం సర్వం, ఈ కనిపిస్తోందంతా కూడా ఆ పురుషుడే. ఆ పురుషుడు ఎలా మారాడు? చంద్రమా మనసో జాత, సూర్యో చక్షురజాయతగా మారాడు. ఆ యజ్ఞములో, ఆ సర్వహుత యజ్ఞములోనే ఋగ్వేద సామవేద అథర్వవేద యజ్ఞముల యొక్క ఉత్పత్తి అయినది. ఈ మూడు వేదాలు, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, మళ్ళా యజుర్వేదంలో మళ్ళా రెండున్నాయి, కృష్ణ యజుర్వేదము, కృష్ణ యజుర్వేదముల ఉత్పత్తి వెనకాతలు ఉన్నటువంటి సర్వజనీనత, అది మన శరీరాలలో ఎలా ఉన్నది అన్నది రేపు చదువుకుందాం. కానీ ఇదంతా కూడా అశ్వమేధ యజ్ఞ ప్రక్రియలో మనుష్యులకి చెప్పబడేటటువంటి ఏకైక ప్రాణ విద్య పేరుతో చెప్పబడేటటువంటి ఆధ్యాత్మ విద్య, వన్ రిలిజియన్. ఈ రిలిజియన్కి ఎప్పుడు కూడా మూడు చరణాలు ఉంటాయి, అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఏ విద్యకైనా మూడు చరణాలు ఉంటాయి. సృష్టి, స్థితి, లయము. సృష్టి, స్థితి, లయము. సృష్టి, స్థితి, లయము. వంట చేసాం, అక్కడ మూడు ఉంటాయి. వంటకు కావలసిన పరికరాలన్నీ తెచ్చుకోవటం, కూరలు తెచ్చుకోవటం, కూరలు తరుక్కోవటం, ఉడకబెట్టడం, సృష్టి నుంచి స్థితి, ఉడికింది బాగా. తర్వాత ఏమవ్వాలి? లయం అవ్వాలి. అది ఎక్కడ లయం అవుతుంది? మన బొద్దల్లో లయం అవుతుంది. అంచేత ఈ మూడు ప్రతిదానికి ఉంటాయి. మీరు అనుకునేటటువంటి ఆ వంట పనికి కూడా ఈ మూడు ఉన్నాయి. అక్కడ కనుక ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేస్తే అది ఆయుర్వేదం అవుతుంది. మీరు తినేటటువంటి ఆహారము ఆయుర్వేదంగా మళ్ళా మూడు స్థితులుగా మారుతుంది, వాత, పిత్త, కఫాలుగా. ఇది మూడు 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 చరణాలలో ఉన్నటువంటి ఏ విద్య అయినా మీ ప్రాణాలను రక్షించేటటువంటి విద్యగా మారుతుంది. కనుక గాయత్రిని మూడు చరణాలలో కొలుస్తాం మనం. గాయత్రికి మూడు పాదాలు ఉంది అంటలో రహస్యం అది. అంతే తప్ప గాయత్రి మంత్రానికి మూడు లేవు. ప్రాణశక్తికి మూడు స్థితులున్నాయి. ఆ మూడు స్థితుల గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహనే సవిత ఏవం గాయత్రి సాధన. సవిత అంటే సూర్యనారాయణుడు, ఆ సూర్యనారాయణుడి యొక్క తత్వము మన శరీరంలో కళ్ళు నెత్తురుగా ఉంటుంది. ఫ్లూయిడిటీ ఉండేది నెత్తురుకే ఉంది మన శరీరంలో. జలతత్వము నెత్తురు, అగ్నితత్వము కళ్ళు. ఇంచేత మిత్ర వరుణులు ఆకాశంలో మన శరీరములో కళ్ళగాను హృదయముగాను మారుతారు. అందువల్ల దీన్ని ఆదిత్య హృదయము అనేటటువంటి పేరుతో కూడా చెప్పుకుంటూ ఉంటాం. స్వస్తి.